అద్భుతమైన కాంతితో ఉన్నటువంటి సిగలు ధరించి, చెవులకు కుండలాలు ధరించి, చేతిలో బెత్తాలు పట్టుకుని, పెరుగన్నం ముద్దలు పట్టుకుని, కాళ్ళకి గజ్జలు గల్లుమంటూ ఉండగా అటు ఇటు పరిగెడుతున్న కృష్ణుళ్ళు కింద మారిపోయారు. అంటే పిల్లలందరూ కృష్ణుళ్ళు కిందే కనబడుతున్నారు. ఏకకాలంలో వందలాది కృష్ణులు, దూడలన్నీ కృష్ణుళ్ళుగా మారిపోయాయి. ఒకేసారి కొన్ని వేల మంది కృష్ణులు తిరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ కృష్ణులకేసి అందంకేసి చూసేలోపు మొత్తం పిల్లలు, దూడలు, కృష్ణులు అన్నీ మాయమైపోయి ఏ మూల చూచినా వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, వేలాది పాదాలతో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తులు కనబడ్డారు. అందరికీ నెత్తి మీద కిరీటాలు ఉన్నాయి, అందరికీ కుండలాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, నడుముకి వడ్డాణాలు ఉన్నాయి. అందరూ పసుపచ్చని బంగారు వస్త్రాలు ధరించారు. ఏ వేపు చూచినా వాళ్ళ చుట్టూ దేవతలు, మునులు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటున్నారు. ఏ వేపు చూచినా ఈ పురుషోత్తముల పక్కన చేరి ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్తుజాతుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి వైకుంఠవాసులు చేరి ఓం నమో నారాయణాయ అంటున్నారు. శ్రీ పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య అని పిలువబడే మాయాశక్తులు ఆయన చుట్టూ చేరి ఆయనని సేవిస్తున్నాయి. ఇంతెందుకు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చూస్తూ ఉండగా సమస్త లోకాలు ఆక్రమించేశాడు. మొత్తం భూలోకం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అన్ని లోకాలలోనూ ఆయన శరీరం అలా 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 వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందట. ఆయన అంతటా నిండిపోతున్నాడు. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, ఆతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాదులు, సకల భువన బ్రహ్మాండాలు ఏ మూల చూచినా కృష్ణస్వరూపమే. అంతటా వ్యాపించి ఉన్న మహానుభావుడి పాదాలు ఆకాశం వరకు వెళ్ళిపోతున్నాయి. శిరస్సు అన్ని దిక్కులకి వ్యాపిస్తోంది. ఆయన చేతుల కాంతులు, కంకణాల కాంతులు ధగధగలాడిపోయి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయి. ఆయన బొడ్డులో నుంచి తెల్ల తామర పువ్వు పైకి లేచి 1000 రేకులతో వికసిస్తే అందులో తనలాంటి బ్రహ్మలు కొన్ని కోట్ల మంది కనబడ్డారు. ఇంతమంది బ్రహ్మల్ని, అనేక సూర్యుల్ని, అనేక చంద్రుల్ని, అనేక మంది ఈశ్వరుల్ని, అనేక నారాయణ స్వరూపాల్ని, అనేక మాయాశక్తుల్ని చూచి తిలకించి ఈ మహానుభావుడైన వాణీవల్లభుడు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. చూచి చూచి ఈ కాంతిని చూడడం వల్ల ఆయనకి కళ్ళు బైర్లు గమ్మి అలసట కలిగిపోయిందట. వెంటనే ఆయన తట్టుకోలేక, ఆహా, ఏమిటి కాంతి, ఏమిటి కాంతి, ఏమిటి విచిత్ర రూపం అని కళ్ళు మూసేశాడు. మనకి ఎక్కువగా కాంతికేసి చూస్తే కళ్ళకు అలసట వస్తుంది. ఆ అలసటతో ఆయనకు నిద్ర వచ్చినట్టు అయిపోయి ఒక్క క్షణకాలం తమో గుణంలో పడిపోయాడు పాపం ఆయన. అలా నిద్రమత్తుతో మైకంతో తల వాల్చేశాడు. ఇలా తల వాల్చి ఏమీ బుద్ధికి తట్టక నిశ్చేష్టుడై ఉన్నాడు. చేష్టలు ఉడిగిన ఉన్మత్తుని వలె అయిపోయాడు ఆయన. పాపం పిచ్చివాళ్ళు ఉంటారు, అలా అయిపోయాడు. చూచాడు కృష్ణుడు, పాపం నా మహిమ గురించి ఆలోచించి నా రూపం చూసి మా వాడికి పిచ్చెక్కిపోయింది, ఇంకెంతకంటే పరీక్షించకూడదనుకుని టక్కన ఎదురుగుండా ఉన్న తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. ఉపసంహరించగానే ఇంతవరకు ఎదురుగుండా ఉన్న కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్న ఈయనకి కంటికి కాంతి కనబడకుండా పోయింది. మెల్లిగా 8 కళ్ళు విప్పాడు. 8 కళ్ళు విప్పి చూస్తే ఈసారి ఏ రూపాలు లేవన్నీ మాయమైపోయాయి. అంత వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఈ లోకాలన్నీ ఆక్రమిస్తూ ఉండడం, శరీరం అలా పెరగడాలు, ఈ అందమైన రూపాలు ఇవేమీ కనబడలా. మళ్ళీ యథాప్రకారంగా చూస్తే ఎదురుగుండా శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లన గురువు పట్టుకుని ఉన్నాడు. ఆయన చుట్టూ దూడలు ఉన్నాయి. దూడలతో పాటు పిల్లలు ఏ దూడలారా పరిగెత్తకండి అంటూనే ఉన్నారు. మళ్ళీ అందరూ కృష్ణుడి కిందే కనబడ్డారు. ఇదేమిట్రా బాబు అనుకుంటూ మళ్ళీ చూస్తే మొత్తం దూడలంతా మళ్ళీ కృష్ణుడి కిందే కనబడుతున్నారు. మళ్ళీ పిల్లలందరూ కృష్ణుడి కిందే కనబడుతున్నారు. ఒక్క క్షణకాలం ఈ విచిత్ర దృశ్యానికి తాను ఎవరినో, ఏమిటో, ఎందుకు ఈ పని చేశానో అన్నీ కొంచెం కొంచెం స్ఫురణకు వస్తూ ఉండగా బ్రహ్మగారికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. ఓహో, ఈ చరాచర జగత్తంతా వ్యాపించి మా బోటి వారందరినీ సృష్టించే మా తండ్రి గారు శ్రీమన్నారాయణుని దివ్య లీల విభూతి ఇది. ఆ పరమాత్ముడు నా ప్రార్థన అంగీకరించి భూలోకంలో కృష్ణుడిగా పుట్టాడు. ఆ కృష్ణుడు నా తండ్రి, నా జనకుడు, నాకు ఈ శక్తినిచ్చినవాడు. అటువంటి పరమాత్మని అజ్ఞానంలో పడి సామాన్య బాలుడు అనుకున్నాను. పిల్లలతో పాటు దూడల్ని దాచి ఆయన్ని పరీక్షిద్దామనుకున్నాను. ఆయన పరీక్షించాలని నేననుకుంటే ఆయనను పరీక్షిస్తున్నాననే కోపం పెట్టుకోకుండా నన్ను పరిరక్షించడం కోసమే ఈ మాయ చేశాడని కనిపెట్టి వెంటనే కని విరించి ఆ రాయంచ మీద నుంచి కిందకి దూకేశాడు అమాంతంగా. ఎంతో సుకుమారంగా అందంగా ఉంటాడు బ్రహ్మ అంటే. బ్రహ్మ ఎప్పుడూ 3 పదులు 30 ఏళ్ల వయస్సు వాడి కింద ఉంటాడు. అటువంటి బ్రహ్మగారి శరీరంట అతి సుకుమారంగా ఉంటుందన్నారు. నేల మీద బ్రహ్మ శరీరం తగిలితే బ్రహ్మ శరీరం కందిపోయేటట్టు ఉంటుందిట. తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు ఏ రంగులో ఉంటుందో బ్రహ్మ శరీరం అలా ఉంటుంది. ఆయన చేతులు, ఆయన కాళ్ళు ఇవన్నీ కూడా కోమలముగా తామర పువ్వుల్లో ఉంటాయి. అటువంటి శరీరాన్ని పైగా నల్లని ఒత్తైన జుట్టు, ఆ జుట్టుకి ఉన్న కిరీటాలతో కూడినటువంటి ఆ శరీరాన్ని హంస మీద నుంచి కిందకి దూకేసి కింద పారేశాడు ఆయన. అంటే హంస మీద కిందకి దూక్కగానే ఆయన శరీరం నేల మీద పడింది అన్నమాట. నేల మీద పడి పడ్డంతో అమాంతంగా కర్రబడినట్టుగా కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. చిన్న బాలుడు ఆయన, కృష్ణ పరమాత్ముడు ఇంత చేసి 5 ఏళ్ల బాలుడు. ఆ బాలుడి పాదాల మీద సృష్టికర్త 4 తలలు పెట్టి ఇటు ఇటు తిప్పి కన్నీళ్లు కారుస్తూ, ఆ కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగుతూ, ఈ కిరీటకాంతులు ఆయన పాదాలని మరింత ధగ ధగ మెరిసేలా చేస్తూ ఉండగా ఆ నందుని యొక్క దుడుకడి మీద పడి 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 మళ్ళీ పడి మళ్ళీ పడి మళ్ళీ వెనక్కి తిప్పి ఏడుస్తూ, ఆనందంతో ఏడుస్తూ, ఆనంద బాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశాడు. నౌమీడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతం సపదిపించల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ మృదుపదే పశుపాంగజాయ. ప్రభు, నీ మృదువైన పాదములకు నమస్కారం చేస్తున్నాను. నీ పాదములు మామూలు పాదములు కాదు, లక్ష్మశ్రీయే, సకల శుభములకు లక్ష్మీదేవికి నిలయములు. శ్రీకృష్ణ పరమాత్మ పాదములంటే సకల శుభాలకి ఆలవాలం. శుభమంటే ఆయన పాదమే. ఆ పాదాలకు ఎందుకంత శుభమున్నది అంటే ఆ పాదాలని సాక్షాత్తు లక్ష్మీదేవి పట్టుకున్నది. ఆ లక్ష్మీదేవి సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, మోక్షలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇన్ని లక్ష్మీ స్వరూపములతో కూడిన మహాలక్ష్మి ఆయన పాదాలు రోజు ఒత్తుతోంది. ఆయన పాదాల దగ్గర ఇప్పుడు ఎవరున్నట్టు? లక్ష్మి. కాబట్టి లక్ష్మి ఉన్న పాదములకు నమస్కరిస్తే అన్ని శుభములే కలుగుతాయి. అటువంటి నీ పాదములకు నమస్కారం. ప్రభు, నీ రూపం ఎలా ఉన్నది? అభ్రవపుషే, నల్లని మేఘం వంటి ఆకారం నీది. నీలమేఘఛాయ శరీరుడు. కృష్ణుడు ఎప్పుడు నీలంగా ఉంటాడు, మేఘము వంటి ఆకారంతో ఉంటాడు. మేఘము వర్షం ఇస్తుంది. మేమంతా భక్తులం, చేతక పక్షులం. చేతక పక్షి ఎప్పుడు ఆకాశం నుంచి కురిసేటటువంటి వర్షమే స్వీకరిస్తుంది. భక్తులనే చేతక పక్షులకి వానకారు కోయిలలకు ఆహారం ఇవ్వడం కోసం, వాటి కడుపు నింపడం కోసం నువ్వు ప్రేమ అనే అమృత వర్షాన్ని కురిపిస్తూ నల్లని శరీరంలో ఉండవు. మేఘం వర్షిస్తే ఆ వర్షం నీరు వానకారు కోయిలు తాగుతుంది. మేమంతా అలాంటి చేతక పక్షులం. నువ్వు వర్షపు నీరు కురిపించినట్టుగా అమృత వర్షాన్ని, కరుణామృతాన్ని కురిపిస్తావు. అలా కరుణామృత వర్షం కురిపించే నీలమేఘఛాయ శరీరుడివి నీకు నమస్కారం. నల్లని మేఘంలో మెరుపు తీగలేగా నీ నడుము నుంచి కిందకి వేళ్లాడుతున్న బంగారపు వస్త్రం, పసుపు వస్త్రం వెలిగిపోతున్నది. ఆ పసుపు వస్త్రం మాకేం చెబుతున్నది? మీరు ఎంతసేపు అజ్ఞానం అనే చీకట్లో ఉంటున్నారు, ఆ చీకటిని తొలగించి మిమ్మల్ని వెలుతురులోకి తీసుకెళ్లేటటువంటి వస్త్రం ఇది. ఇది కోటి సూర్యుల కాంతితో ఉంటుంది. ఇదే మీకు గురుస్వరూపం అని చెప్పి ఆ వస్త్రాన్ని ధరించావు. మరో చేతిలో కబళ పెరుగన్న ముద్ద పెట్టుకున్నావు. మరో చేతిలో విషాణ కొమ్ము బూర పెట్టుకున్నావు. వేత్ర వెదురుబెత్తం పెట్టుకున్నావు. అటువంటి వెదురుబెత్తము, కొమ్ము బోర, పెరుగన్న ముద్ద పట్టుకుని ఏం విచిత్రమైన రూపంతో కనపడుతున్నావయ్యా! ఇది నీ రూపమా? నీ రూపం కాదు. అయినా మా కోసం ఇటువంటి కొత్త రూపాన్ని ధరించావు. మెడనిండా వన్యస్రజే అడవిలో ఉన్నటువంటి పువ్వులతో ఆకులతో కట్టినటువంటి దండలు వేసుకున్నావు. వనమాలలు వేసుకుని వనమాలి అనే పేరుని సార్థకం చేసుకున్నావు తండ్రి. అటువంటి నీకు నమస్కారం. ఇంకా ఒక గొప్ప మాట అన్నాడు ఆయన, నీవు వాసుదేవ, నారాయణ ఇటువంటి ఎన్నో నామములున్నా ఆ నామములు ఎక్కువ ఇష్టపడవు. పశుపాంగజాయ, పశువులను పాలించేవాడు ఎవరు? నందుడు. నందకుమార అనే పిలుపు నీకు ఇష్టంట. ఆ నందకుమార అనిపించుకోవడం కోసం ఇంత దూరం వచ్చావా? ఈ బృందావనంలో సుకుమారమైన పాదాలు నేల మీద పెట్టి తిరుగుతున్నావా? మేము కూడా ఇప్పటిప్పటి నుంచి నందకుమార, నవనీత చోర, యశోదాపుత్ర అంటాం లే తండ్రి. ఆ పేరంటే నీకు ఇష్టమని ప్రత్యేకంగా ఈ బృందావనం చేరి ఈ దూడల్ని మేపుకుంటూ మాలాంటి పశువులలో ఉన్న మమకారాన్ని, ఆత్మీయతని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని తొలగించి ఉద్ధరిస్తున్నావు. నిజమైన పశువులం మేము. మా పశువుల్ని పరిపాలించే నందుడు చాలా ధన్యాత్ముడు, ఆయన కొడుకువి. నువ్వు కూడా మాలాంటి పశువుల్ని అదుపులో పెడితే
త్రోవ తప్పకుండా సరైన మార్గంలో ఉంటావు. పశువుల కంటే ఈ జ్ఞానం ఉన్న పశువులతోటే ప్రమాదం. పశువులకు ఒకటే లక్షణం, తిండి తింటాయి, ఎవరన్నా ప్రేమిస్తే నాకుతాయి, లేకపోతే పాపం వాటి అంతటా మూల పడుకుంటాయి, గడ్డి మేసి పాలు ఇస్తాయి. కానీ మేము జ్ఞానం అనేదాన్ని మేసి మా తెలివితేటలతో నిన్నే పరీక్షించాం, భగవంతుడికి ఎసరు పెట్టాం. నువ్వు తర్కానికి అందవు, తర్కానికి అందవు పరమాత్మవు అని తెలుసుండి కూడా, నిజానికి భగవంతుడిని మన తర్కంతో ప్రత్యక్షం, అనుమానం, ప్రమాణం అని మూడున్నాయి. ఈ మూడింటికి తర్కము అని పేరు. ప్రత్యక్షం కళ్ళు ఎదురుకుండా కనబడింది కాబట్టి ఇక్కడ లైట్ ఉందని నమ్ముతాట. అనుమానం అంటే ఏమిటనమాట, ఎక్కడన్నా పొగ కనపడగానే అక్కడ పొగ వచ్చింది కాబట్టి నిప్పు ఉంది అని అనుమానిస్తాడు. నిజానికి అక్కడ నిప్పు కనబడలేదు, అయినా నిప్పు ఉందని ఎలా చెబుతున్నాం, పొగని బట్టి. ఇంకా ఈ ప్రత్యక్షం అనుమానం కంటే ప్రమాణం. అన్ని విషయాలలో కంటితో చూడలేం. వాయువుని కంటితో చూడగలమా? చూడలేం. అలాగే పొగ కనబడినట్టుగా వాయువు కనబడ్డం. అప్పుడు అక్కడ మనం ఏం చేస్తామన్నమాట, ప్రమాణం. శరీరమునకు ఒక స్పరిశ తగిలింది గనక దీన్ని ప్రమాణముగా సేకరించి వాయువు ఉన్నాడు అంటున్నాం. కొన్ని చూడగలుగుతాం, కొన్నేమో అనుమానిస్తాం, కొన్నేమో కేవలం ప్రమాణముతో సేకరిస్తాం. ఈ మూడింటికి కలిపి తర్కమని పేరు. ఈ తర్కమునకు అందని వాడు పరమాత్మ. ఆయన ప్రత్యక్షంగాను కొన్ని విషయాల్లో కనబడ్డం, కొన్ని ఎడలు కనబడతాడు, కొన్ని ఎడలు ఈ వాయువు లేక స్పరిశతోటి అనుమానము లేక ప్రమాణాలకి దొరకడు. ఆయన పొగన్న తోట నిప్పున్నట్టుగా ఆయన్ని మనం పట్టుకోలేము. పరమాత్ముడు కేవలం విశ్వాసం వల్ల మాత్రమే, భక్తి వల్ల మాత్రమే దొరుకుతాడు. అలా భక్తితో దొరికి నువ్వు మమ్మల్ని అనుగ్రహించి భూలోకంలో ధర్మ సంస్థాపన చేయటానికి, దుష్ట శిక్షణ చేయటానికి, శిష్ట రక్షణ చేయడం కోసం అవతరించావు. అవతారం మాలాంటి వాళ్ళ వల్ల ఎత్తావని తెలుసు. అయినా సరే నీవు ఒక పాముని చంపి ఆ పాము కడుపులో ఉన్న పిల్లల్ని, దూడల్ని ఎలా రక్షించావో చూద్దామని, పరీక్షించాలని తర్కించి నేను నీ వెంటబడ్డాను. నా తర్కానికి అందని పరమాత్మ యొక్క శక్తి ఏమిటో ఇప్పుడు కొద్దిగా రుచి చూశాను. సంపూర్ణంగా నీ శక్తి మాత్రం ఎవరికీ దొరకదు. అటువంటి నీకు నమస్కారము. నీ మూర్తి ఇది నీకు నిజమూర్తి అనరాదు. ప్రభు అసలు నీకు రూపమే లేదు, గుణము లేదు, కర్మ లేదు, అయినా మా కోసం గుణ రూప కర్మములు కలిగిన వాడిగా వస్తావు. ఆ గుణరూప కర్మములు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కొక్కప్పుడేమో నల్లగా మేఘంలో ఉంటావు, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటావు, వామనావతారంలో ఎర్రగా ఉన్నావు, కల్కి రూపంలో పసుపు రంగులో ఉండబోతున్నావు, ఒక్కొక్కప్పుడు పొడుగైన రూపం పొందుతావు, ఒక్కొక్కప్పుడు పొట్టి రూపం పొందుతావు, ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ లేకుండా ఉంటావు, ఒక్కొక్కప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉంటావు. వేల చేతులతో ఉంటావు, నాలుగు చేతులతో ఉంటావు, మళ్ళీ రెండు చేతులతో ఉంటావు. కాబట్టి నీ రూపం ఏదో మాకు ఏమీ తెలియదు. అందువల్ల నీ మూర్తి ఇప్పుడు ఎదురుగుండా కనబడుతున్న ఈ రూపము నీకు నిజమైన రూపము, శాశ్వత రూపము, నువ్వు ఇలాగే ఉంటావు అనడానికి వీలు కాని రూపం ఇది. అటువంటి నీ రూపమునకు నమస్కారం. జ్ఞానే ప్రయాసము దపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాంగ్ మనోభిర్యే ప్రాయసోజతజితో శశితైస్త్రిలోక్యాం. కొంతమంది జ్ఞానము, నిగూఢము, అంతరార్థము అనే మూడింటి వెంట పడతారు. అది ఎటువంటిదో తెలిసినా, అన్నిటిలో ఈ అంతరార్థాలు వెతకడం, ఈ నిగూఢత్వం వెతకడం, జ్ఞానం వెతకడము ప్రయాసం అంటే వ్యర్థం. ఎంత బాగా అన్నాడండి బ్రహ్మ, జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం. ఈ శ్లోకం అత్యంత అద్భుతమైనది. ఈ శ్లోకం ఒక్కటి వినడం కోసం శ్రీ సుఖయోగీంద్రుడు మళ్ళీ రూపమెత్తాడు. అప్పటిదాకా సుఖుడు కూడా అసలు ఈ భగవంతుణ్ణి జ్ఞాన మార్గంలో పొందొచ్చునని చాలా ప్రయత్నాలు చేశాట ఆయన కూడా. కానీ చిట్ట చివరికి ఆయన నిర్ణయించుకున్నది ఏమిటంటే, జ్ఞానము కోసం ఎంత వెతికినా జ్ఞానం ఎక్కడో చోట ఆగిపోతుంది, అది ప్రయాసం అంటే వ్యర్థం. ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా, ఎన్ని అర్థాలు వెతికినా, ఎన్ని గ్రంథములు తిరగేసినా, వేదములు ఉపనిషత్తులు చదివినా, ఆ జ్ఞానముతో ఈ తెలివితేటలతో భగవంతుణ్ణి పొందలేం. మరి పొందడం ఎలాగా అంటే, సన్ముఖరితాం భవదీయ వార్తాం. మహానుభావులు ఎవరైనా ఒక 40 రోజుల పాటు పురాణం చెబుతూ ఉంటే, నీ లీలలు వర్ణిస్తూ ఉంటే, నీకు సంబంధించిన గుణములను వర్ణిస్తూ ఉంటే, నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ అవతారాలు ఎత్తావో అవతారాలు, అవతారాలతో సంబంధం ఉన్న కథలు చెబుతూ ఉంటే, శ్రద్ధగా విన్నవాడు వెంటనే మోక్షం పొందుతాడు. అంటే భాగవత కథలు వినడం వల్ల వచ్చే మోక్షం ఇంకా ఏ జ్ఞానం వల్ల రాదు. ఈ శ్లోకంలో చెప్పిన మాట అదనమాట. జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం. భవదీయ వార్తాం అంటే నీ చరిత్రలు, నీ వార్తలు, నీ కథలు సన్ముఖరితాం మహానుభావుల యొక్క ముఖము ద్వారా కథల రూపంలో వింటే అటువంటి వాడు జితజితోప్స్యచితై స్త్రీలోక్యాం. నువ్వు నిజానికి ఎవడికి లొంగవు, నిన్నెవరూ జయించలేరు. విష్ణువుని ఎవడు జయించగలడండి ఇందులో? పరమాత్మని జయించగలిగేవాడు లేడు. కానీ భాగవతం వింటే అజితుడవైన నిన్ను జయించగలరు వాడు. పరమాత్మని నిజంగా ఎవరూ యుద్ధం చేసి జయించలేరు, కానీ మీరు జయించగలరట. మీరు భగవంతుడిని జయించి మీ బొట్లో మీ జేబులో వేసుకోగలరు. మగాళ్ళు జేబులో వేసుకుంటారు జేబు అంటూ ఉంటే, ఆడవాళ్ళు కొంగు కట్టుకోగలరట, ఆయన్ని జయించగలరట. ఎలా జయిస్తారు అంటే శ్రద్ధతో భగవంతుని కథలు పెద్దల ద్వారా వినడం ద్వారా. కేవలము భగవంతుని కథలు వినడం ద్వారానే జయించడానికి వీలు కాని పరమాత్మని జయించి మన వెంట తిప్పుకోవచ్చు. ఆయనకున్న బలహీనత తన కథలు విన్నవాళ్ళు వెంట పడిపోతాడు, వాళ్ళకి లొంగిపోతాడు, ఇంకెవ్వరికీ లొంగడు. అటువంటి నిన్ను నా మహిమతో, నా జ్ఞానంతో, నా తెలివితేటలతో, నేనేదో గొప్ప భారతి అనుకుని, ఉభయ భారతి అనుకుని నిన్ను పరీక్షించలేనటి మా భారతి, మా తెలివితేటలు అంటే మా వాక్కు, మా పాండిత్యం నిన్ను జయించలేదు. ఎంత బాగా చెప్పాడండి, నా భారతితో అంటే నా పాండిత్యంతో నిన్ను జయించలేనే. ఈ మనుషులు చూస్తే జాలిస్తుంది నాకు. శ్రేయశ్రుతి భక్తి ముదస్యతే విభో తేషామసౌ క్లేశల ఏ వశిష్యతే నాణ్యద్యథాస్థూలతుషావఘాతినా. కొంతమంది అజ్ఞానులు పొలానికి వెళ్ళి బియ్యం కావాలని ఊకను పట్టుకొచ్చారు. ఆ ఊకని దంచడం మొదలెట్టారు. ఊకదంపుడు ఎంత చేస్తే ఉపయోగం ఉంది? ఊకదంపుడు వల్ల ఏం లాభం లేదు, అందులోంచి ఒక్క బియ్యము కింద రాదు. అలాగే ప్రభు అందరికీ శ్రేయస్సునిచ్చే భక్తి అనే మార్గమును విడిచిపెట్టి అన్యమార్గముల వెంట వెళ్ళడం ఉందే, ఆ అన్యమార్గములు ఊక వంటివి, వాటిని ఎంత దంచినా అందులోంచి బియ్యపు కింద రాదు, శ్రమ మాత్రం మిగులుతుంది. అందుకే క్లేశలయేవ శిష్యతే, శిష్యతే మిగులుతుంది. ఏం మిగులుతుంది? క్లేశలహ, కేవలం శ్రమ మిగులుతుంది, వృధాశ్రమ మిగులుతుంది. మనకి భక్తి అనే ఒక గొప్ప మార్గం ఇచ్చాడు పరమాత్మ. భక్తితో నిన్ను పొందినంత తేలికగా ఇంకా ఏ మార్గంతో పొందలేము. భక్తిని విడిచిపెట్టి ఇతర మార్గముల వెంట వెళ్ళడం ఎటువంటిదనమాట? కేవలం ఊకని పట్టుకొచ్చి బియ్యం కోసం దంచడం మంచిది. ఎంత దంచినా ఊకలో నుంచి, పొల్లులో నుంచి ఒక్క బియ్యపు కింద రాదు. దీనికి పోతర్ గారు అనువాదం కూడా చాలా బాగా చేశారు. శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముంజేయుట విఫలము పొల్లున ఆయము చేకురుని తలపనధికం బైనన్. పొల్లు కొట్టుకొచ్చి ఎంత దంచినా ఆదాయం రాదు. అలాగే భక్తిని విడిచిపెట్టిన తక్కిన మార్గముల వల్ల మానవునికి ఏ ప్రయోజనం లేదు. ఏ మార్గమైనా మనకి ప్రయోజనం ఇచ్చేది కాదు ఒక్క భక్తి మార్గం తప్ప. అటువంటి భక్తిని విడిచిపెట్టడం వల్లే నాకు వెర్రి పుట్టి, ఓటు పుట్టి, మోహం పుట్టి నీ వెంటబడి నిన్ను పరీక్షించాలనుకున్నాను. ప్రభు అసలు ఈ ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఈ గోవులు ఎంత పుణ్యం చేసుకున్నాయి, దూడలు ఎంత పుణ్యం చేసుకున్నాయి, ఈ పిల్లలు ఎంత పుణ్యం చేసుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను హింసించిన పోతనాదులకు నీమేటి కైవల్యమిచ్చిన. నువ్వు పోతన అనే ఒక రాక్షసి నిన్ను చంపడానికి వచ్చింది పూర్వం. పోతన అనే పేరు కలిగిన ఒకనొక బాలఘాతిని విషంతో కూడిన చన్నుబాలు నీకు ఇచ్చింది, చంపాలని వచ్చి మరీ ఇచ్చింది. నువ్వు ఆ చన్నుబాలు తాగావు, తాగి కన్న తల్లిలాగా ఆవిడ్ని దగ్గరికి తీసుకుని నీలో కలిపేసుకున్నావు. కన్న తల్లికి కూడా అంత మోక్షం వస్తుందో రాదో తెలియదు, ఆవిడికి నీ కైవల్యం ఇచ్చావు. అటువంటిది ఇప్పుడు ఈ పిల్లలు, ఈ దూడలు, ఈ గోపికలు, గోపాలకులు వీళ్ళు రోజు తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, ఏ పని చేసినా అన్నీ నీకే ఇచ్చేస్తున్నారు. ధన పుత్ర దార గృహాదులన్నీ నీకే సమర్పిస్తున్నారు. అన్నీ సమర్పించే వీరికి ఎటువంటి మోక్షం ఇస్తావో అని నాకు అనుమానంగా ఉంది అని సందేహము పొందేదన్ను. ఆ సందేహం నాకున్నది. హింసించే వాళ్ళని రక్షించే నువ్వు, అన్నీ సమర్పించే వీరికి ఏ పదవి ఇస్తావో, ఆ పదవి లక్ష్మికి కూడా ఇవ్వవేమో అనిపిస్తున్నది. అటువంటి నీ ప్రేమకు నొచ్చుకున్న ఈ గొల్ల పిల్లవాళ్ళు ఎంత అదృష్టవంతులు. నన్ను మన్నిల్చి
నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు అందించు. నీ ఘన విశ్వాకృతి నెవ్వడోపు నిరుగన్ కైవల్యమయ్యొప్పు ఆత్మ నివేద్యం బగు నీ స్వరూపముల చందం పెట్టిదో ఈశ్వరా ఈశ్వరా.
ప్రభు, నా మీద నీకు ఇంకా ప్రేమ ఉన్నది కనుకే ఇంత అపరాధం చేసినా నన్ను మన్నించి నీ వాళ్ళందరికీ ఆనందం కలిగించే ఈ రూపాన్ని నాకు చూపించావు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రూపాన్ని కాసేపు చూశాను, కానీ ఆ రూపం ఎటువంటిదో ఎంత ప్రయత్నించినా ఎంత వర్ణిద్దామన్నా వర్ణించలేకపోతున్నాను. క్షణానికి ఒక రకంగా ఉంటుంది, క్షణమునకు కొత్త అందం ఇస్తోంది, కొత్త ఆనందం ఇస్తున్నది. నీ పరమ పవిత్రమైన విచిత్రమైన విశ్వమంతా నిండి ఉండే ఆ రూపాన్ని ఎవడూహించగలడు? నాకేం అర్థం కావడంలా, నా జ్ఞానంతో వర్ణించలేకపోతున్నాను. కాకపోతే ఒక్క పొరపాటు చేశానని మాత్రం ఒప్పుకుంటున్నాను, అయినా నువ్వు క్షమిస్తావని నాకు నమ్మకం.
కడుపులో పల్లనున్న పాపడు కాలదన్ నిన్న కెంకతో అడువబోలుని తల్లియే క్రియనైనాద్యము సన్ననై. కడుపులోపలనున్నవియవి కావ్య నీవు మహాత్మా, నే కడుపులోపలనున్న పాపడకాక ఏ మరి అవ్వడం.
తండ్రి, ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయట. నీ ఉదరము సమస్త లోకాలకి నిలయం. అనేకమైన లోకాలను నీ కడుపులో పెట్టుకున్న పరమాత్మది. ఆ లోకాల్లో నేను కూడా ఒకనే కదా. నీ కడుపులో ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ ప్రాణులందరూ ఉన్నారు, నేను కూడా నీ కడుపులో ఉన్న ఒక బిడ్డని. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్న పిల్లవాడు అప్పుడప్పుడు ఇలా కాలు కదుపుతాడు, ఆ దెబ్బ తల్లికి తెలుస్తుంది. అప్పుడు ఆ తల్లి, నా కడుపులో ఉండి నన్ను తంతావట్రా అని ఒక దెబ్బ కొట్టుకుని ఆ పిల్లాన్ని చంపుతోందా? చంపట్లేదు. వాడు ఎప్పుడు పుడతాడా, వాడిని రక్షిద్దామని చూస్తోంది. ఈ లోకాలన్నీ నీ కడుపులోవి. నేను నీ కడుపులో ఉన్న బిడ్డని కాలుతో తన్నాను, అంటే నేను పరీక్షించాను, నన్ను క్షమించి రక్షించు స్వామి అన్నాడు ఆయన. ఇంతకంటే శరణాగతి ఏంటండి? కడుపు లోపల ఉన్న పాపడ కాక ఏ మరి ఎవ్వడం. నేను నీ కడుపులో పిల్లవాడిని, నన్ను రక్షించు. గర్భవతి ఎలా అయితే తన బిడ్డని కాపాడుకుంటుందో అలా కాపాడుకునే తండ్రివి, నీ పాదాలు పట్టుకుంటున్నాను. నాకు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, విజ్ఞాన విధములెరుగక తజ్జులు నీ వార్త చెప్ప తనువాంగ్మనములు యజ్ఞేశ నీకు నెచ్చిన అజ్ఞులు నిన్ను బట్టి గెలుతు రజితుడవయ్యనన్. నిన్నెవరూ జయించలేరు, అజ్ఞానులు కూడా నిన్ను జయించగలుగుతారు. ఎప్పుడంటే ఏ విజ్ఞానం జోలికి వెళ్లకుండా బుద్ధిమంతులు నీ కథ చెబుతూ ఉంటే ఆ కథ వింటూ ఆనందంతో పరవశించిపోయేవాళ్ళు, నీ కథ వింటున్నంతసేపు పులకించిపోయి ఆహా కృష్ణ 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 అంటూ నీ వెంటబడేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ జన్మలోనే మోక్షం పొందుతారు. అలాంటి పరమాత్మని నిన్ను చేతిలో పెట్టుకుని తిప్పుకుంటున్నారు ఈ గోపాలకులు గోపికలు కూడా. వాళ్ళ చాలా అదృష్టవంతులు, అరిచేతిలో ఉసిరికై తిప్పుకుంటున్నట్టుగా కరతలామలకం తిప్పుకున్నట్టుగా తిప్పుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక్కడైతే ఎంత బాగుండును. నాకెందుకయ్యా ఈ బ్రహ్మ పదవి ఇచ్చావు? ఈ బ్రహ్మ పదవి రజోగుణ పూరితమైనది. పదవులు చేతిలో ఉండేసరికి అహంకారాలు వస్తాయి, మూర్ఖత్వం వస్తుంది, పెద్దల్ని ధిక్కరిస్తాం, తద్వారా అజ్ఞానంలో గడిపోతాం, నాకు బ్రహ్మ పదవి వద్దన్నాడు ఆయన. అసలు నిజంగా ఆయన అన్నమాట వింటే మనకు కూడా కడుపు దొరుకుపోతుంది అన్నమాట. ఏలా బ్రహ్మపదంబు ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరములందు ఈ మందలో కృష్ణ 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 ఎంచు ఆలాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు ఒక్కని పాదరేణువులుపై వేష్టిల్చినవు జాలదే ఏలా బ్రహ్మపదంబు. నాకెందుకు ఈ బ్రహ్మపదవి? వేదములు కూడా నిన్ను చూడలేవు. వేదముల ద్వారా వేద పాండిత్యం ద్వారా చూడలేని నిన్ను ఈ పిల్లలు చూస్తున్నారు, దూడలు చూస్తున్నాయి. చూడడం పక్కన పెడదాం, అనుక్షణం ఏ పని చేస్తున్నా అన్నం తింటుంటే కృష్ణ నీతో అన్నం తింటామంటారు పిల్లలు. ఆడుకునేటప్పుడు కృష్ణ అంటూ నీతో ఆడుకుంటున్నారు, పడుకునేటప్పుడు కృష్ణ నీ మీద పడుకుంటున్నారు, తన్నుతున్నారు, గుద్దుతున్నారు, నవ్వుతున్నారు, కౌగిలించుకుంటున్నారు, ఏ పనులు చేసినా అన్ని పనులు నీకే సమర్పిస్తున్నారు. అందరూ లోకంలో చెబుతారట కబుర్లు ఏమని, ఏ పని చేసినా కృష్ణార్పణ వస్తు అనుకుని కృష్ణుడికి సమర్పించండి అని. కానీ నిజంగా ఆ పని ఎవరూ చేయడంలా. కానీ వీళ్ళు ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పిస్తున్నారు. అన్ని పనులు నీకు సమర్పిస్తున్నారు, నీతోతే లోకమని బతుకుతున్నారు. అలా బ్రతుకుతున్న ఈ పిల్లలకున్న పుణ్యం ఎవరికొన్నది? ఈ పిల్లల్లో ఒక్కడు, అందరూ కూడా అక్కర్లేదట, ఈ వ్రేలందు అంటే ఈ గొల్లపిల్లలలో ఒక్కని పాదరేణువులు, ఒకనొక వ్యక్తి యొక్క కాలి కింద ఉన్న దుమ్ము పై వేష్టించినంచాలదే. నెత్తి మీద వేసుకుంటే చాలు, దాని ముందు బ్రహ్మ పదవి తక్కువ. ఆయన అన్నమాట, బ్రహ్మగారంతటి వాడు ఉద్వేగ భరితుడై ఆనందంతో అంటున్నమాట, ప్రభూ ఈ పిల్లల్లో ఒక్క పిల్లాడి అరికాలి కింద ఉన్న దుమ్ము నా నాలుగు నెత్తుల మీద వేసుకుంటే, తలల మీద వేసుకుంటే చాలదా? అది బ్రహ్మ పదవి కంటే ఎక్కువ. అసలు బ్రహ్మ పదవి ఆ ధూళి ముందు ఎంత, దాని బతుకెంత? నాకు ఒక్క పిల్లాడి కాలి కింద ఉన్న దుమ్మి పెంచవా? ఎందుకంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా అన్నీ నీకే సమర్పించి నిత్యం నీతో తిరుగుతున్నారు. నీతో తిరిగేవాడు నీ అంతవాడు. వాడి పాదధూళి చాలా గొప్పది. అది చాలు, నాకెందుకు ఈ బ్రహ్మ పదవి? దానివల్ల నాకు రజోగుణం పుట్టింది, అహంకారం పుట్టింది. కన్న తండ్రివి, పరమాత్ముడివి, విశ్వాత్మకుడివైన నిన్ను పరీక్షించాను. నా అజ్ఞానాన్ని తొలగించవా తండ్రి, తొలగిస్తావని నాకు నమ్మకం. సర్వేశ నే రజో జనుతుండ మూఢుండ, నేను మూర్ఖుణ్ణి, రజస్వల పుట్టాను. అందుకే ఒక్క లోకానికి ప్రభువునై సమస్త లోకేశ్వరుడివైన నిన్ను పరీక్షించాను. ఇప్పుడు తలుచుకుంటే నాకు అర్థమైంది. భూరి లయ జలధి నిద్రిత నారాయణ నాభి కమల నాళమున నజుండారయ పుట్టెన నుట నిజమో రాజీవాక్ష పుట్టెనోటు తలంపన్. నేనెంత ఈ చరాచర జగత్తులో నీ శక్తిలో నేను అణువు కంటే అణువుని, అంత సూక్ష్మస్వరూపం నాది, నా శక్తి అంత. పూర్వం ఈ జగత్తంతా ప్రళయంలో కలిసిపోయి నీరు తప్ప ఏమీ మిగలలేదు. భయంకరమైన మహాజలం, అపార సముద్రం, ఆ సముద్ర జలాలలో నువ్వు గాఢంగా నిద్రపోయావు. ఆనాడు నువ్వు నిద్రపోతూ ఉంటే నీ బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను. అంటే ఇప్పుడు నేను ఎవరిని? నిద్రపోతున్న నీ నాభీకమలంలోంచి పుట్టిన ఒక స్వల్ప రేణువుని. అటువంటి నేనొచ్చి నిన్ను పరీక్షించడం ఏమిటండి అన్నాడు ఆయన. ఈ పద్యం అంత గొప్ప చూసారా? భూరి లయ జలధి నిద్రిత నారాయణ నాభికమల నాళమున అజుండ ఆరయ్య పుట్టెననుట నిజం ఓ రాజీవాక్ష పుట్టెనోటు తలంపున్. ఆ మహాసముద్రంలో గాఢంగా నిద్రపోతూ సర్వాంతర్యామి వయ్యున్న నీ యొక్క నాభీకమల నాళంలో నుంచి పుట్టిన చిన్న బిడ్డని, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుగా నేను నిన్ను వెక్కిరించడం ఏమిటి, పరీక్షించడం ఏమిటి? ఓటు పుట్టెన్ అన్నాడు. అంటే నాకు మోహం పుట్టింది, అజ్ఞానం పుట్టింది, పెచ్చ పుట్టింది, అందుకే నేను పరీక్షించాను. నన్ను క్షమించు తండ్రి. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడు దురు భూభారావతి ఎన్న కరుడగు నీరమ్య గుణం బులన్న నేర రగణ్య. ఆకాశంలో రాత్రిపూట మెలమెలలాడుతూ నక్షత్రాలు పుడతాయి. ఆ నక్షత్రాలు ఎన్నున్నాయి ఎవరైనా లెక్క పెట్టగలరా? రాత్రిపూట ఒకసారి ఆకాశంకే చూడండి, మేఘాలు లేనప్పుడు లక్షల కొలది, కోట్ల కొలది చుక్కలు కనబడతాయి. ఈ చుక్కలు లెక్కెట్టాలంటే నిజంగా చుక్కలు కనబడతాయి అప్పుడు. అటువంటిది కొంతమంది పండితులు ఉన్నారంట, జ్యోతిష్కులు, ఆకాశంకే చూసి ఈ పూట ఇన్ని చుక్కలు కనబడ్డాయి, కనబడినవి, కనబడని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, హఠాత్తుగా ఇలా చూసి ఇన్ని నక్షత్రములు కనబడ్డాయి అని లెక్క పెట్టగలరు. కానీ భూమిని ఉద్ధరించడం కోసం భూమి మీద అవతరించి దుష్ట సంహారం చేసి శిష్ట సంహారం చేసి నీ గుణములను వర్ణించలేదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టచ్చు, నీ గుణములు వర్ణించలేదు. తుషార శీకర, తెల్లవారుజామున శీతకాలంలో మంచు బిందువులు టప్ప 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 పడుతూ ఉంటాయి. చూశారు మీరు? టప్ టప్ అనే శబ్దంతో పొలాల మీద, నేల మీద మంచు బిందువులు పడతాయి. అలాంటి ఐస్ డ్రాప్స్ ఉన్నాయే, వాటిని కూడా లెక్కెట్టగలరటండి కొంతమంది. అసలు ఎన్ని ఉంటాయో లెక్కే ఉందండి, ఎన్ని మంచు బిందువులు పడతాయి, వర్షపు చినుకులు లెక్కెట్టగలమా? అయినా లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ నీ గుణములు మాత్రం వర్ణించలేదు. భూరజములకైనా, ఓ వాహనం వెళ్ళినప్పుడు భూమి మీద మట్టి పైకిలేస్తుంది, ఆ మట్టిలోంచి వచ్చే కణములు, ధూళి కణములు, డస్ట్ పార్టికల్స్, అవి కూడా లెక్క పెట్టగలరట కొంతమంది. నిజంగా ఎన్ని ధూళి కణాలు లేస్తాయి ఆకాశంలో, అవి ఎవరు లెక్క పెట్టగలరు? అవి కూడా లెక్క పెట్టే శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నీ అవతార గుణములను, మహిమలను వాటిని మాత్రం వర్ణించలేరు. అంత గొప్పది నీ మహిమంటే, అన్ని విచిత్రమైన లీలలు నీవి. అటువంటి నీ లీలల్ని ఇప్పుడు నేను వర్ణించాలనుకోవడం ఉన్నదే అది నా భ్రమ. నేను చిన్నపిల్లాండి అయ్యుండి తెలియక నీ మహిమని పరీక్షించాలనుకున్నాను, భ్రష్టుండైపోయాను. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశాఖిల లోక సాక్షి నారాయణోంగన్ నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం నతవైవ మాయయాః. ప్రభు, ఈ చరాచర జగత్తులో మొట్టమొదట నీవు సృష్టించింది నీటిని. ఆ నీరు నరములు అని పిలువబడతాయి, వాటికే వృద్ధైతే నారము అంటాం. నారముల నుండి నువ్వు పుట్టావు, అందులోనే నువ్వు ఉంటావు. అంటే నారాయణ శబ్దం నీకు రావడానికి గల కారణం నీళ్లల్లో నువ్వు ఉంటావు, నీళ్లు నీలో ఉంటాయి, ఆ నీళ్లల్లో నుంచే సృష్టిని చేశావు. నీటి నుంచి సృష్టి చేసి నీళ్లల్లో ఎప్పుడూ ఉంటూ నీళ్లని నీలో ఉంచుకోవటం వల్ల నార అయనః నారాయణః. అయనము అంటే నివాసము, స్థానము. నార అయనము, నారమే నివాసముగా కలవాడు, నారమే తన పుట్టుకకి మూల కారణమైనవాడు, అటువంటి వాడు కాబట్టి నారాయణః అన్నారు నిన్ను. కాబట్టి ఆదినారాయణుడు నువ్వే. నార అంటే జలము అని మాత్రమే మనందరిలో ఆయన ఉన్నాడు, ఆయనలో మనందరం ఉన్నాం. అంటే అందరిలో ఉంటాడు, అందరిగా ఉంటాడు. ఆ కారణం చేత కూడా నిన్ను నారాయణ అన్నారు. ఈ విధంగా నిరంతరం నీళ్లలో ఉంటూ, నీళ్లు నీలో ఉంచుకుంటూ, జ్ఞానములో ఉంటూ, జ్ఞానమే నీవవుతూ, ప్రాణులు అందరిలో ఉంటూ, మళ్ళీ ఆ ప్రాణులలో నీవు ఉంటూ, ఈ చరాచర జగత్తులో నారాయణ అనే నామం పొందావు. అటువంటి ఆదినారాయణుడు నువ్వు. నీకు పాదములకు నమస్కరిస్తున్నాను. నలినాక్ష నీవాది నారాయణుండవు, పోతన గారు అనువాదం అన్నమాట. జలము నారము, జీవచయము నారము, అందు నీవుంటను, నీయందవియుంటను, నారాయణుండను శబ్దమదవే. సకలలోకములకు సాక్షివి, అధీసుడవు, అబ్ధినిద్రించు నారాయణుడవు. నువ్వు సమస్త లోకాలకి సాక్షివి, ప్రభువువి, సముద్రంలో నిద్రించే నారాయణుడవు. ఒకప్పుడు ఏం చేశాను నేను, నా కన్న తండ్రి విష్ణు ఎక్కడుంటాడా అనుకుని తామర పువ్వులోంచి పుట్టాను కదా నేను, అందుకని ఆ తామర పువ్వు యొక్క మధ్యలో ఉన్న రంధ్రము నుంచి కిందకి దిగాట ఆయన. ఇదే తామర పువ్వు కాడనుకోండి, ఈ కాడ మధ్యలో సన్నని కన్నాలు ఉంటాయి, తామర తూడికి మధ్యలో తంతువులు ఉంటాయి, ఆ తంతువులు రంధ్రాలు, ఆ రంధ్రం నుంచి సూక్ష్మ శరీరంతో బ్రహ్మగారు కిందకి దిగాట. ఎందుకు దిగాడు అంటే ఈ తామర కాడ ఎక్కడో చోట పుట్టిందిగా, ఆ పుట్టిన చోట ఎక్కడో చూద్దామని, తన పుట్టుకకి స్థానమైన స్థలం చూద్దామని వెతికెట్ట పాపం. ఎన్నట్ట కడగి నూరేండ్లు వెదకినే కాననైతి, వందేళ్ళు ఆ గొట్టంలోంచి కిందకి దిగుతూనే ఉన్నట్ట. ఆ గొట్టం అలా పొడుగ్గా ఉండనే ఉంది, ఈయన దిగుతూనే ఉన్నాడు. మా నాన్నగారు ఎక్కడా, నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఎక్కడి నుంచి పుట్టాను అని దిగుతూనే ఉన్నాడు. దిగి 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 విసిగెత్తిపోయాడు. ఇదేమిటబ్బా, వందేళ్లు వెతికినా ఈ గొట్టంలోంచి అలా కిందకి దిగుతూనే ఉన్నాను, కానీ దీనికి అంతం కనబడ్డంలా, ఆద్యంతాలు లేని గొట్టం అనుకుంటాను ఈ తామర తూడు, ఈ నాళం అనుకున్నాడు. ఈ తామర నాళము యొక్క అంతం కనబడదనే అనుమానం వచ్చాక నన్ను కన్న తండ్రికి నమస్కారం, ఈ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో దయతో చూపించవా అని ఒక్కసారి నమస్కరించాట. అప్పటికి తనని కన్నవాడెవడో పేరు కూడా తెలియక కన్న తండ్రికి నమస్కారం అన్నాడు ఆయన. అనగానే ఒక్కసారి కళ్ళు మూసి నమస్కరించి నమస్కరించగానే టక్కున విష్ణుమూర్తి యొక్క నాభి కనబడింది. అప్పుడు ఆయన తెల్లబోయి, నూరేళ్లు ఈ గొట్టము నుండి కిందకి దిగానా, ఈ తూడు గుండా కిందకి దిగానా, అయినా ఈ నాభి కనబడలేదు, శరణు అనగానే కరుణించి పుట్టుకకి మూలమైన నాభిస్థానం చూపించాడు. ఓహో, ఈ నాభిలోంచి తామర
యశోదాదేవి రోజు నీకు స్తన్యం ఇస్తోంది, కొంచెం గుక్కెడు పాలు తాగి అమ్మాయికి చాలే నాకు ఆనందం అయ్యింది అంటున్నావు. నిజంగా ఒక గుక్కెడు పాలతో నిన్ను సంతోష పెట్టగలదా యశోదా? ఆవిడ పెడుతోంది, నువ్వు సంతోషపడుతున్నావు. అంటే ఆవిడ మీద నీకు ఎంత ప్రేమయ్యా? ఒక్క యశోదే కాదు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరూ నీకు పాలిస్తున్నారు. ఆవులు పాలిస్తున్నాయి, దూడలు నిన్ను నాగుతున్నాయి. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు ఆహారం పెట్టో, పాలిచ్చో, లేకపోతే దండలిచ్చో, ఫలాలిచ్చో సంతోష పెడుతున్నారు. వాళ్ళిచ్చినవి స్వీకరించి నువ్వు సంతోషం పొందుతున్నావు, వాళ్ళని ప్రేమగా చూస్తున్నావు. ఎంత కరుణ! అలాగే ఇప్పుడు నేను నీ పాదాలు పట్టుకుని యథాశక్తిగా వర్ణన చేస్తాను, భక్తితో ప్రార్థిస్తాను. ఈ కాస్త ప్రార్థన యశోద పాలనుకుని స్వీకరించి అనుగ్రహించు. ఆయనకి ఆ మాట అంటే కానీ సంతృప్తి కలగలేదట బ్రహ్మగారికి. యశోద పాలుంటే మాత్రమే తొందరగా కృష్ణుడు సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకని నా స్తోత్రం ఉందే, నేనేం పెద్ద గొప్ప పండితుడి కాదు, నా స్తోత్రంతో నిన్ను సంతోష పెట్టలేను. ఎందుకంటే పాండిత్యానికి అతీతమైనది నీ రూపం గనక, అయినా నా యథాశక్తిగా నిన్ను స్తుతించాను. ఈ స్తోత్రం యశోద పాలనుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఆనందం కలిగిస్తాయి. తండ్రి, మీ అమ్మ పాలనుకుని, గుమ్మ పాలనుకుని, పుచ్చుకుని నన్ను అనుగ్రహించనగానే వెంటనే కృష్ణుడు కరిగిపోయేట, ప్రేమగా చూసేట. అలా బొట్లో పాడేసుకున్నాడండి బ్రహ్మగారికి తెలుసు పరమాత్మని ఎలాగ లొంగ తీసుకోవాలో. కేవలం యశోద యొక్క నామం, యశోద స్తన్యం అంటే చాలు, ఆయనకి చాలా ఇష్టం. అసలు ఎంత బాగా రాస్తాడో, అసలు తిక్కనగారు ఓ పద్యం రాశారు, ఓ శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఆయన విరాట పర్వంలో ప్రారంభంలో ఒక శ్లోకం రాశారు తిక్కన కవీంద్రుడు. అందుకే తెలుగు వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే తిక్కన గారు ఆ ఒక్క శ్లోకం ఒక ఎత్తు అన్నారండి పెద్దలు. శివుడు విష్ణువు చెరిసగం ఉన్నారట, సగమేమో శివుడు సగమేమో విష్ణువు, దానికి ఏమని పేరు? శివకేశవ రూపం అన్నమాట, హరిహర రూపం, హరిహర అద్వైత రూపం. ఆ రూపాన్ని అంటాడు ఆయన, కిమ్ అస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. ఓ శివకేశవ మూర్తుల్లారా, సగమేమో విష్ణువు, ఎడంవైపంతా సగము కూడా విష్ణువు ఉంటాడట అమ్మవారు ఉన్న చోట, కుడివైపంతా సగం ఎవరన్నమాట? శివుడు. శివరూపంలోను విష్ణు రూపంలోను కలిసి ఉన్న ఓ హరిహరనాథ, నీకు ఎముకల దండ ఇష్టమా? శివుడిగా ఉంటే ఎముకలు ఇష్టం కదా, అందుకని అస్థిమాలాం కిము అంటే అస్థికలమాల ఇష్టమా, లేక కౌస్తుభం వా కౌస్తుభం అని ఇష్టమా? ఏమిటి ఇష్టం అంటే పరిష్క్రియాయం, అలంకరించుకోవడానికి. సహజంగా భగవంతుడికి అలంకారానికి దండలు కావాలి, నువ్వు అలంకరించుకోవడానికి దేన్ని ఇష్టపడతావు? ఎముకల దండ ఇష్టపడతావా, కౌస్తుభం అని ఇష్టపడతావా? కిం కాలకూట, తాగడానికి కాలకూట విషం ఇష్టపడతావా? కిమువా యశోదాస్తన్యం, ఇంకేం చెప్పకుండా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమే. యశోదాదేవి చందుబాలు ఇష్టపడతావా? ఎంత అద్భుతం అండి. అంటే ఇంకా ఈ సృష్టిలో ఇంక ఏదీ లెక్క చేయలేదు. కౌశల్య పేరు ఎత్తలేదు, అమృతం ఎత్తలేదు, లక్ష్మీదేవి గురించి ఎత్తలేదు. కాలకోట విషం తాగుతావా? పోని కాలకోట విషం ఎందులోంచి పుట్టింది? పాలసముద్రం చిలికితే. పాలసముద్రం నుంచి పుట్టిన కాలకోట విషమా అన్నప్పుడు ఆ పాలసముద్రం నుంచే పుట్టిన అమృతాన్ని ఎత్తుకోలేదు. యశోదా స్తన్యం అంటే యశోద యొక్క స్తన్యం విష్ణుమూర్తికి ఏ అవతారంలో ఉన్నా ఎంత ఇష్టమో ఆలోచించండి. అందుకని కాలకూటం ఇష్టపడతావా, యశోద చండుబాలు ఇష్టపడతావా, ఆలోచించు తాగడానికి అన్నాడే. అందుకే ఆ శ్లోకం అపూర్వ శ్లోకం. అది చదువుకున్నవాడు ఎప్పుడు నరకం చూడడు, తల్లి పాలు తాగడు. అంటే తల్లి పాలు తాగడం అనారోగ్యం అని కాదు, తల్లి పాలు ఎప్పుడు తాగుతాం? మళ్ళీ పుడితే. అలా పుట్టుక లేకుండా చేసే శ్లోకం అది. ఇప్పుడు బ్రహ్మగారు తెలివైన వాడు గనక నా స్తోత్రం యశోద యొక్క స్తన్యం అనుకుని స్వీకరించు తండ్రి అన్నాడు. క్రతు శతం బుల్ల పూర్ణ కుక్షివి కాని నీవిటు క్రేపులున్ సుతులునై చను బాలు ద్రావుచు చొక్కి ఆడుచు కౌతుక స్థితి జరింపగా తల్లులై విలసిల్లు గోవుల గోపిక సతుల ధన్యతలెట్లు చెప్పగా చాలువాడ కృపానిధి చాలువాడ కృపానిధి. తండ్రి, ఎన్ని యజ్ఞములు చేసినా నిన్ను సంతోష పెట్టలేరట. క్రతుశతంబుల పూర్ణకుక్షివి కాని నీవు, ఈ పదం ఎంత గొప్పదో తెలిసిన. భగవంతుడు యజ్ఞస్వరూపుడు, యజ్ఞం చేస్తే విష్ణువు సంతోషపడతాడు, యజ్ఞో వై విష్ణు అని వేదవాక్కు. కానీ ఎన్ని యజ్ఞములు చేసినా ఆయన అంత తేలిగ్గా సంతోష పెట్టలేం, యజ్ఞముల వల్ల మాత్రమే ఆయన సంతోషం పొందడనమాట. గొప్పదే యజ్ఞం, కానీ ఎన్ని యజ్ఞములు చేసినా విష్ణువుని సంతోషపెట్టడం అంత తేలిక కాదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, అంత తేలికగా యజ్ఞములకు కూడా దొరకని సంతోషించని నువ్వు ఇప్పుడు ఈ ఆవులు, ఈ దూడలు, ఈ ఆడవాళ్ళు వీళ్ళ దగ్గర చేరి వాళ్ళ చన్నుబాలు తాగుతూ ఆనందంతో మురిసిపోతున్నావు. యజ్ఞము వల్ల కంటే ఈ ఆడవాళ్ల పాలు, ఆవుల పాలు తాగి ఆనందం పొందుతున్నావు అంటే నిజంగా యశోద వంటి స్త్రీలంటే నీకు అభిమానం అన్నమాట, ఈ ఆవులంటే అభిమానం అన్నమాట. ఈ పాలు తాగినప్పుడు ఆహాహా పూర్ణాహుతి కంటే ఇదే బాగుంది అంటావట. ఏం విచిత్రం స్వామి, వేద మార్గంలో ఉన్న యజ్ఞములకి దొరకని నువ్వు సంతోష పొందని నువ్వు ఈ ఆవు దూడల దగ్గర, ఆవుల దగ్గర చేరి ఆవు పాలు తాగి పులకించిపోతావా, తల్లి పాలు తాగి పరవశించిపోతున్నావా? అలాంటప్పుడు నీకు పాలిస్తున్న ఈ ఆవులు, ఈ ఆలు, వీళ్ళందరూ ఏ లోకానికి కడతారో, అంటే ఈ గోపికలు ఎక్కడికి కడతారో, గోవులు ఎక్కడికి కడతాయో, అందుకని వాళ్ళ యొక్క ధన్యత నెట్లు చెప్పగ చాలు వాడ కృపానిధి. ఈ స్త్రీలు ఈ ఆవుల యొక్క ధన్యత్వం, వారి పవిత్రత్వం, వారి మోక్షస్థితి ఎటువంటిదో నేను వర్ణించలేను, అంత మోక్షం ఇస్తావును. యజ్ఞములు చేసిన వాళ్ళకు కూడా ఇవ్వని మోక్షం ఈ స్త్రీలకి ఆవులకి ఇవ్వబోతున్నావు, వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది నేను ఎందుకు నీ భ్రమలో పడ్డానో తెలుసా. మహాత్ములు పురాణం ఏర్పాటు చేసి 40 రోజులు వినమంటే కర్మగాలి మధ్యలో దాన్ని ఆ తెంచుకుని సంసారంలో పడే మూర్ఖుళ్ళు అయిపోయాను నేను అన్నాడే. ఇందులో అన్న మాట ఏమిటో తెలుసా, పురాణ శ్రవణం చాలా గొప్ప పూర్వ మార్గం. ఆ మార్గం విడిచిపెట్టి కర్మగాలి పూర్వపు పాపం వల్ల మధ్యలో విడిచిపెట్టిపోయే మూర్ఖుడిలాగా నేను నిన్ను పరీక్షించాను. అందుకని దానికి ఏం చెప్తున్నాడు, దేహము కారాగేహము, ఈ శరీరం చెరసాల, బ్రహ్మ అంటున్న మాట ఇది, పద్మాకర్ గారు అంటున్న మాట కాదు. దేహము కారాగేహము, కారాగేహము అంటే చెరసాల, ఈ శరీరం ఒక చెరసాల. ఈ చెరసాలలో ఎవరు బంధింపబడి ఉన్నారు, చెరసాలలో సహజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. మనం కూడా ఏవో తప్పులు చేసి ఇందులో పడ్డాం, మన జీవాత్మ ఇందులో బంధింపబడి ఉన్నది. ఇప్పుడు ఈ దేహం అనే చెరసాలలో జీవుడు అనేవాడు బంధింపబడి ఎప్పటికీ విముక్తి పొందక పాపాలు చేసిన ఖైదీలను కూడా పరివర్తన వస్తే మార్చి బయటికి లాగుతారట, 15 రిలీజ్ చేస్తారు. దీనికి ఎన్ని 15 వచ్చినా ఇందులోంచి బయటికి రావడంలా, ఎందుకంటే దీనికి పరివర్తన ఏదండి, నాయనలారా వినండిరా 40 రోజులు భాగవతం అంటే నా ఇంటి దగ్గర అక్కడెవడో భార్య ఉందండి, లేక మొగుడు ఉన్నాడండి, కొడుకు ఉన్నాడండి, కోడలు ఉందండి, పోషించేవాళ్ళు లేదా నేను నా భర్త, నా కొడుకు, నా కొడలు, నా మనవడు, వాడి పుట్టినరోజు, వాడి ఇంకేదో ఇంకేదో కేకుడే, లేకపోతే ఇంకో ఓక్కుడే, కక్కుడే, లేకపోతే పెళ్ళిడే, ఈ క్షవరాలు ఇవన్నీ కళ్యాణం కావు, క్షవర కళ్యాణములు. ఈ భయంకరమైన మోహములో పడి నిరంతరము కొట్టుమిట్టాడిపోతున్నాం. రోజు ఏదో ఒక దినమే కదండి మనకి తద్దినాలు ఇవన్నీ. నిజం చెప్పాలంటే ఈ తద్దినాలకు అతీతంగా వెళ్ళమని చెప్పాడు ఆయన, మన కోసం చెప్పిన మాట. బ్రహ్మగారు ఎలాగో బయటపడతాడు. నిజంగా పోతన గారు రాసిన ఈ పద్యాన్ని నా దగ్గర భాగవతంలో ఉన్నది రేపు